ఎందుకు వస్తున్నారు? భక్తి వల్ల. ఇంత భక్తి కలిగిన వాళ్ళు కనుక మీరు తప్పక ఏం చేయాలి, ఒక్కసారైనా ఆ ఋషభోగ పర్వతానికి వెళ్ళాలి. పట్లో పట్టు విజయనగర సామ్రాజ్యాన్ని కూడా చూడాలి. మన భారతదేశం అనేక దివ్యమైన చరిత్రలకు నిలయం, ఆలయాలకు నిలయం. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత జీవితం చరితార్థం అవుతుంది, పులకించిపోతుందన్నమాట. నేనైతే అక్కడి నుంచి అసలు వెళ్ళి తిరిగి రావాలనిపించలేదు, అంతలా ఉండిపోయాను. అదే సమయంలో కొన్ని దుఃఖ సంఘటనలు కూడా. అక్కడ విజయనగరానికి వెళ్ళాం, అక్కడికి 25 కిలోమీటర్లేగా. తీరా అక్కడికి వెళితే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం చెయ్యి విరిగిపోయి కనపడుతుంది, పరమ దుఃఖం వచ్చేస్తుంది. ఓరి మీద దొంపలు తగ్గి ఈ గుళ్ళేం చేశారే మిమ్మల్ని, ఆ లక్ష్మీ నరసింహస్వామి చెయ్యి ఎందుకు నరికారని అనిపిస్తుంది. ఆయన తలుచుకుంటేవాడిని మింగేలేక కాదు, ఆయనకు అందరూ పిల్లలే. అసలు వీళ్ళు చేసిన పనులు అన్నీ నీ కదండి, బహమనీ సుల్తాన్లు వీళ్ళు, ఓరి వీళ్ళ దొంపలు తగ్గి అనకూడదు. కానీ వీళ్ళు ఏ నరకానికి పోతారో తెలియదు, కానీ వీళ్ళందరినీ ఓ ఫిరంగి పెట్టి కాల్చిపారేయాలన్నమాట. ఎన్నెన్ని గుళ్ళు గోపురాలు కూల్చిపారేశారు, విజయనగర సామ్రాజ్యం అంతా ధ్వంసం చేసి పారేశారు. పరమ పవిత్రమైన అవేం చేసేపోయినా కళలు. మనుషుల మీద కక్ష అంటే మనుషుల మీద తీర్చుకోవాలి. ఆ గుళ్ళు పడగొట్టి, స్తంభాలు పడగొట్టి సామ్రాజ్యం అంతా నాశనం చేసి పారవేశారు. అందుకే ఆత్రేయ గుండె కరిగించే పాట రాశాడనమాట. అందులో కాలాలు మాదినా గాడ్పులే వీచినా మనుజులే ధనుజులై మట్టి పాల్సేసిన, ఆ మనుజులే ధనుజులై మట్టి పాల్సేసిన అన్న ఒక్క పదానికి మనం ఆత్రేయ గారికి సన్మానం చేయాలి. అంత గొప్ప అసలు ఏం చేస్తాం ఇదంత కాలం అనుకోండి. కాలోహి దురతిక్రమ అని పదే పదే వాల్మీకి మహర్షే చెప్పాడు, మనం ఏమీ చేయలేము. ఇప్పుడు కూడా ఏం చేయలేకపోతాం కదా, ఇప్పుడు కళ్ళ ముందు ఆంజనేయ స్వామి చేయకూడదు. ఏం చేసాం, ఏం వాగుతున్నా రాజకీయ నాయకుల బలం ముందు మీ బలం సరిపోవడం లేదు. ఎవడికి వాడు మా ఇంట్లో ఈ వేళకి ఇంట్లో కూర్చొని భోజనం చేస్తే చాలు, ఉచితంగా ఓ పావులా ఇస్తాడు వాడు ఎలాగో రేపొద్దున. ఈ ఉచితం అనే దరిద్రపు వలలో పడినటువంటి జీవులకి భగవంతుడు అక్కర్లేదు, ధర్మం అక్కర్లేదు, వాడి సర్వనాశిని వాడే తెచ్చుకుంటున్నాడు. కాబట్టి భగవంతుడు అనుగ్రహించి మీ అందరికీ మంచి బుద్ధి ఇచ్చి, ఇంకా ఇంకా సద్బుద్ధి ఇచ్చి, ఎలాగో సద్బుద్ధి ఉన్నవాడే మీరు, ధైర్యం ఇచ్చి ఆర్షధర్మమును రక్షించే శక్తి యుక్తి ప్రసాదించగలరు. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ పంపా సరస్సు దగ్గరికి వెళ్ళు. అది మతంగ మహర్షి ఆశ్రమం. మతంగ మహర్షి అక్కడ ఆశ్రమాన్ని కట్టుకోవటం వల్ల వనమంతటిని మతంగ వనము అంటారు. అది చాలా గొప్ప వనం. అక్కడ తూర్పు దిక్కున ఋష్యమూకం ఉన్నది. మతంగ మహర్షి ఆశ్రమం నుంచి 6 మైళ్ళ దూరంలో ఋష్యమూక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద అనేక వృక్షాలు ఉన్నాయి. దానికి సు దుఃఖ రోహరణము, కొందరు ఏమన్నారంటే దుఃఖ ఆరోహరణం అన్నారు, దుఃఖారోహరణము అని కూడా పెరుగలిగింది దానికి. అంటే దాని మీదకి ఎక్కడం చాలా కష్టం. అందువల్ల ఇక్కడ 2 రకాలుగా వినవాలి, సుదుఃఖ ఆరోహరణం, సుదుఃఖారోహరణం అనగా కష్టము కలిగిస్తుంది ఎక్కేవాడికి, కష్టములను నాశనం చేస్తుందని కూడా పేరు. అది బ్రహ్మదేవుడు నిర్మించిన పర్వతం. ఆ ఋష్యముఖ పర్వతం మీద నిద్రపోయిన వాడికి కలొస్తే ఆ కల్లో వచ్చినవన్నీ నిజమైపోతాయట. అంటే ఏమిటి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ కల వచ్చేటప్పుడు. ఋష్యముఖ పర్వతం మీద నిద్రపోండి, నిద్రపోయే ముందు భగవంతుడు బాగా తలుచుకోండి. అలా భగవంతుడు తలుచుకుని పడుకున్నవాడికి కళ్ళలో 1 కోటి రూపాయలు లభించినట్టు వచ్చిందంటే గ్యారంటీగా 3 సంవత్సరాలు వాడి 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది. లేదా విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నట్టు కలిస్తే గ్యారంటీగా కలుసుకుంటారు. కొడుకు పుడతాడని కలిస్తే కొడుకు పుట్టి తీరుతాడు. అంటే మనం వెళ్లే ముందే భగవంతుడిని బాగా భజించి ఇలాంటి కళ రావాలని మొక్కుకుని వెళ్ళాలి, అప్పుడు మంచి కళలు వస్తాయి. ఒకవేళ పాపాత్ముడు పాపిష్ట ఆలోచనలతో ఆ కొండెక్కి ఆ కొండ మీద నిద్రపోయినప్పుడు వాడికి చచ్చిపోయినట్టు కలిస్తే 6 నెలల్లో డామంటాడు వాడు. అలాంటి వాడికి కూడా నా కళ వచ్చినప్పుడు వీలునామా ఎలా రాయాలో నన్ను అడగమని చెబుతాను. ఆ పర్వతాన్ని ఎక్కినప్పుడు పాపాత్ముడు వాడికి అన్ని పిచ్చి కళలే వస్తాయి, ఆ కళలు నిజమవుతాయి. కాబట్టి మంచి బుద్ధితో అక్కడికి వెళ్ళి దాని మీద నిద్రపోవాలని రామాయణం చెబుతోంది. నేను కాదు, నత్వేనం విషమాచార పాపకర్మాధిరోహతి. అందుకే పాపిష్టాడు అది ఎక్కకూడదు, పాపాలోచనలు వచ్చాయంటే దానివల్ల వాడు నశిస్తాడు. అదే యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోది గచ్చతి. మంచివాడు అక్కడ నిద్రపోతే వాడికి విత్తం లభించినట్టు, ధనం లభించినట్టు కల వస్తుంది, ఆ కళ నిజమవుతుంది. కాబట్టి మీరేం చేయాలన్నమాట, 1 నెలాళ్ళపాటు రామనామస్మరణ బాగా చేసుకుని మంచి ఆలోచనలు చేసి మంచి పురాణం విని ఇలా విన్న వెంటనే ఆ కొండ మీదకి వెళ్ళి రాత్రి పడుకోండి. అప్పుడు మీకు బంజారా హిల్స్లో ఓ మా నుంచి అపార్ట్మెంట్ 5 కోట్లు ఖరీదు చేసి అపార్ట్మెంట్ కొన్నట్టు కలవస్తుంది, ఇంటికి రాగానే ఎవడో వచ్చి మీకు ఫ్రీగా ఇచ్చేస్తాడు. రామనామ స్మరణమే కదా మనకి పోయేది, రామ రామ అనుకుంటూ ఉంటే ఆ రామనామస్మరణ వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనల వల్ల కొండ మీద నిద్రపోతే మంచి కళలు వస్తాయి, ఆ కళలు నిజమవుతాయి. రామ రామ అనుకోండి ఇంకేదన్నా అంటే దానికి తగిన ఫలితం కూడా వస్తుందని చెప్పాడు. అద్భుతమైనది ఆ కొండ రామచంద్ర ప్రభు. అక్కడ ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడు 4 అనుచరులతో ఉంటున్నాడు, కాబట్టి ఆయన సహకారం మీకు లభిస్తుంది. శబరిని కలిశాక మీరు అక్కడికి వెళ్ళండి, శబరి యొక్క అనుజ్ఞ తీసుకుని వెళ్ళండి అని కాసేపు నిలబడ్డాడు ఇంకేమన్నా చెప్పాలేమోనని. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇక వెళ్ళిరా అన్నారు. గమ్యతాం కార్యసిద్ధ్యర్థం, ఇక నీవు వెళ్ళు అనగానే వీడు కొలిపి అదృశ్యమైపోయాడు. ఆయన రామ అనుగ్రహంతో స్వర్గలోకానికి వెళ్ళాడు. ఈయన మాత్రం మోక్షం కాదు, స్వర్గం వరకు వెళ్ళాడు. ఎందుకంటే ఇంద్రుడు ఇతనికి స్వర్గమే ఇచ్చాడు కనుక ఇంద్రుడు స్వర్గం దాటి ఇవ్వలేడు. బ్రహ్మలోకం వరకు తీసుకుపోగలడు, రాముడు పరబ్రహ్మలోకానికి పంపుతాడు. అందుకే శుద్ధ బ్రహ్మ పరాత్మ వెళ్ళేటప్పుడు లాస్ట్గా వెళ్ళి ఉన్నాడు, సఖ్యం కురుష్వ, సుగ్రీవునితో స్నేహము చేసుకోండి అని మాత్రం చెప్పి మరి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళారు. అద్భుతమైనటువంటి మంచి మంచి చెట్లు అవి చూసుకుంటూ బయలుదేరి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి రాగానే శబరి కనపడింది. ఆ మతంగ మహర్షి యొక్క సిద్ధాశ్రమం దగ్గర ముసలిదైపోయి వృద్ధురాలైపోయినటువంటి శబరి మొదటి దర్శనం ఇచ్చిందిట. తౌచ దృష్ట్వా తదా సిద్ధ సముత్థాయ కృతాంజలి. రామలక్ష్మణులు చూడగానే 2 చేతులు జోడించింది. అసలు రాముడిని లక్ష్మణుడు చూడగానే గుర్తించి నమస్కరించాలనుకోవడం కూడా యోగమే కదండి. ఆయన ఎంతమందికి కనపడలేదు? రాముడు వనవాస సమయంలో తింటామన్నవాళ్ళు, యుద్ధానికి వచ్చిన వాళ్ళు లేరా? కానీ కొద్దిమంది ఋషులు కనిపెట్టారు, నమస్కరించారు. ఇప్పుడు ఆ శబరికి కూడా పూర్వజన్మ సుకృతం ఉంది, గురు కటాక్షం ఉంది, అక్కడ మనం మర్చిపోకూడదు. ఆవిడ ఎందుకు నమస్కరించగలిగింది, ఎలా రాముడు గుర్తించిందంటే ఈ వెనక ఉన్న శక్తి అంతా గురువైన మతంగ మహర్షి యొక్క అనుగ్రహం. అందుకని మనం ఎప్పుడు గురువుని పట్టుకుంటే రాముడిని తనంత తానే పట్టుకోగలిగే స్థితి మనకిస్తాడు గురువు. మనంత మనం గురువు యొక్క అనుగ్రహం ఉంటే రాముడిని పట్టుకుంటాం, కానీ గురు కటాక్షం లేతే మనకిగా మనం రాముడిని పట్టుకోలేం. ఆమె వారి కాళ్ళకి నమస్కరించింది, అర్ఘ్యమిచ్చింది, పాద్యమిచ్చింది, అతిథి మర్యాదలు చేసింది, మానవ మాత్రుడికి చెయ్యని మర్యాదలు చేసింది రాముడి గురించి తెలుసు కనుక. అప్పుడు రాముడు ప్రేమగా ఇలా ప్రశ్నించాడు, ఓ తపస్సు సంపన్నురాల, కచ్చిత్తే నియమాః ప్రాప్తాః, నీ నియమనిష్టలు సాగుతున్నాయా? కామము క్రోధము మొదలైనవేమి నీ దగ్గరికి రావడం లేదు కదా. ఎందుకంటే కామం వల్ల క్రోధం వల్ల తపస్సు పాడవుతుంది. కోరికలు ఉంటే ఏమవుతుంది? కామం అంటే కోరిక అని చాలాసార్లు చెప్పాను మీకు. ఎంతసేపు మనకి కామం అంటే స్త్రీ పురుష సంబంధం అని అర్థమే తీసుకుంటున్నాం, కానీ కామం అంటే కోరిక. ఎన్ని కోరికలు ఉంటాయి మనకి, లేనిపోని కోరికలన్నీ మనకే వస్తాయి, పిచ్చి పిచ్చి కోరికలని. నీకు కోరికలేవి మనస్సులో పుట్టి తపస్సుని పాడు చేయడం లేదు కదా. కోరికనైనా జయించవచ్చు, కానీ క్రోధాన్ని జయించలేం. క్రోధం మహాభయంకరమైనది, అటువంటి క్రోధమునకు గురి కావడం లేదు కదా. ఆహార నియమం ఉంటే ఈ కామక్రోధాదుల్లోంచి బయటపడతాం. కాబట్టి ఆహార నియమం పాటిస్తున్నావా, సాగుతున్నాయా, ప్రశాంతంగా బతుకుతున్నావా? నువ్వు ఎలాగో మృదుభాషిణివి, గురు సేవలో కృతకృత్యురాలు అవుతున్నావా? అది కొసమెరుపు. కచ్చిత్తే గురు శుశ్రూష సఫల చారుభాషిణి. గురు శుశ్రూషలో నీ జీవితం గడుపుతున్నావా? గురువుగారు ఉన్నారా? ఇక్కడ లేరుగా. అయినా గురు శుశ్రూష చేస్తున్నావు అంటాడు ఏమిటినా అంటే, గురు శుశ్రూష అంటే గురువుగారు ఉన్నప్పుడు ఎలాగో పాదసేవ చేస్తాం, ఆయనకి ఏం కావాలంటే ఇస్తాం. కానీ గురువుగారు లేకపోయినా ఆశ్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించటం, పాదుకల్ని పూజించటం, ఆయన చెప్పిన మార్గములో నడుచుకోవడమే గురు శుశ్రూష. గురువుగారు ఎల్లవేళలా ఉంటాడా? ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలన్నమాట, ఆయన మనకు ఒక రూట్ చూపించాడు, మనకు మార్గం చెప్పాడు, ఆ మార్గంలో నడుచుకోవాలి. ఆయన పాదుకల్ని పూజించాలి, ఆయన ఆశ్రమం పాడుకోకుండా చూడాలి. కొంతమంది ఆశ్రమాలు కడతారు, వాడు చచ్చిపోయాక వారసులు వచ్చి పాడు చేస్తారు, దానివల్ల లాభం ఏమిటి? ఆశ్రమం ఇంకా అభివృద్ధి చేయాలి. ఆ ఆశ్రమం యొక్క నియమాలు పాడు చేయకూడదు. ఇవన్నీ గురు శుశ్రూషలోకి వస్తాయి. అందువల్ల నీ గురు శుశ్రూష సాగుతోందా అని 9వ శ్లోకంలో అరణ్యకాండంలో 74వ సర్కలో చెప్పాడు. దీన్ని బట్టి రామచంద్రుడు గురు శుశ్రూషకి ఎంత ప్రాధాన్యమిచ్చాడో మనం తెలుసుకోవాలి. గురుని కరుణ మనల కువలయ మేలించు. గురువుగారి అనుగ్రహం ఉంటే భూమండలం అంతా ఎలవచ్చు. అప్పుడు ఆవిడేమంది, ఇంతకాలం నేను ఎలా బతికానో తెలియదు కానీ ఇప్పుడు చెబుతున్నా విను. ఇది తెలివైన వాళ్ళ మాట అంటే, ఇది జ్ఞానం కలిగిన వాళ్ళు మాట్లాడే మాట అంటే, శబరి మాట్లాడిన మాట ఆవిడకి సంపూర్ణముగా జ్ఞానము లభించింది, తపస్సు ఫలించింది అని మనకి తెలియజేస్తోంది. అద్య ప్రాప్త తపస్సిద్ధి తవ సందర్శనాన్మయ అద్య మే సఫలం తప్తం గురవశ్చ సుపూజిత. రామచంద్ర, నిన్ను నేను నా కళ్ళారా చూశాను, చూశాను కదా, దాంతో ఈ క్షణమే నా తపస్సు ఫలించింది. నాకు ఇంతకాలం గురు సేవ చేసిన ఫలితం లభించింది. మా గురువులందరూ ఈరోజు నా చేత నిజంగా పూజింపబడ్డారు. ఇంతకాలం నేను పూజించానో లేనో చెప్పలేను, కానీ గురువులకు గురువైన నీ దర్శనం లభించడం వల్ల నా గురువులందరూ తరించారు, నా తపస్సు ఫలించింది, నా తపస్సు సిద్ధించింది. ఇక నాకు దివ్య లోకం వచ్చినట్టే స్వర్గశ్చైవ భవిష్యతి, నాకు స్వర్గం లభిస్తుంది అంటే నాకు మోక్షం వస్తుంది. రామా, నీ దర్శనం కోసమే కదా ఇంతకాలం ఎవరైనా ఎదురు చూసేది, తపస్సు ఎందుకు చేస్తున్నావు? రాముడి కోసం. గురు శుశ్రూష ఎందుకు చేస్తున్నావు? భగవద్ దర్శనం కోసం. ఆ భగవంతుడు వచ్చాడు, ఇంకా తపస్సు ఫలించకుండా ఉంటుందా? ఆవిడకి ఇంత పూర్వం ఇంత బాగా మాట్లాడడం రాదటండోయ్, కానీ రాముడు చూడగానే ఆవిడ కూడా స్పీకర్ అయిపోయిందిట. ఎవరైనా రాముడు చూస్తే మాట్లాడగలుగుతారు, మూకం కరోతి వాచాలం. రాముడిని చూడగానే ఎక్కడి శక్తులు తన్నుకు వస్తాయి. నాకు కూడా ఇక్కడికి వచ్చేదాకా డల్గా ఉంటాను, నీరసంగా కారులో కూర్చుంటాను, పక్క ఆయన మాట్లాడిస్తూ ఉంటే కూడా నాకు ఓపిక ఉండదు ఒక్కోసారి. ఎందుకంటే శరీరంలో ఎన్నో శక్తులు బయటకు పోతున్నాయి. రోజు నాకు రాయడం ఓ పక్కన, పారాయణం ఓ పక్కన, ఓ పక్కన పొద్దుటిపూట సప్తశతిని మీకోసం మళ్ళీ గానం చేసి యూట్యూబ్లో పెట్టిస్తున్నాం, ఓ పక్కన గరుడ పురాణం రాయాలి, కాసేపు చదవాలి, ఏవో తిరగాలి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి మాకు ఒకటి కాదుగా, ఇన్ని పనులు చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రవచనం చెప్పాలి, అవునా? ఇవి చెప్పేటప్పుడు కూర్చునేదాకా ఉత్సాహం లేనట్టు కూర్చుంటాం. ఒక్కసారి జై శ్రీరామని మొదలు పెడితే నన్ను మించిన ఆంజనేయుడు ఉన్నాడు. అదనమాట రామాయణ శక్తి. రాముడి కథ చెబుతూ ఉంటేనే ఇంత శక్తి వస్తుంటే ఇంకా రాముడి దర్శనం చేసుకున్న శబరికి ఎటువంటి మాటలు వస్తాయి, ఎటువంటి శక్తులు వస్తాయి మరి? అందుకే ఆవిడ, ఈరోజు నా జన్మ ఫలించింది, నా జీవితం సర్వసార్థక్యం పొందింది, నా తపస్సు ఫలించింది, నాకు మోక్షం వస్తుంది, నీ అనుగ్రహం వల్ల పవిత్రురాలు అయ్యాను. ఏమో ఎంతో పూర్వం నేనేం చేశానో నాకేం తెలుసు, ఎంతో పూర్వం ఏ శక్తులు ఉన్నాయో నాకేం తెలుసు, ఇప్పుడు అన్ని శక్తులు వచ్చాయి, ఇక నాకు పునరావృత్తి ఉండదు, తిరిగి నేను భూమికి రాను, అటువంటి పరంధామం పొందుతాను అని ఇంత చమత్కారమే మాట్లాడేది. రామా, నేను హాయిగా తపస్సు చేశాను, ఓయ్ నాకేమిటి కామం క్రోధం ఎక్కడా లేవు అనేవి డప్పా కొట్ల, నీ దర్శనం అయ్యింది ఇక చాలు, నే చేసిన తపస్సు ఫలించినట్టే. మా గురువుగారు మహానుభావుడు మతంగుడు ఇక్కడ మహాతపస్సు చేశాడు. నేను ఆయన్ని భక్తితో సేవించాను, శ్రద్ధతో సేవించాను. ఆ సేవకి మెచ్చుకున్నాడు ఆయన. నువ్వు చిత్రకూట పర్వతానికి వచ్చే సమయానికి ఆయన ఇంకెక్కడే ఉన్నాడు. ఆయన ఇక్కడే ఉండి నువ్వు చిత్రకూటంలో ఉండగానే శరీరం విడిచిపెట్టి అక్షయ లోకాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన నేను నా గతి ఏమిటి గురుదేవా అన్నాను. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, నీవేమి కంగారు పడక్కర్లా, నువ్వు నేనున్నా లేకపోయినా ఈ ఆశ్రమాన్ని అంటిపెట్టుకొని ఈ పాత సేవలన్నీ, నేను చేసేటటువంటి పూజలు, నేను చేసే యజ్ఞాలు ఇవన్నీ జరిపిస్తూ ఉండు, ఈ ఆశ్రమం పాడుకోకుండా కాపాడు. ఇక్కడికి రామచంద్రుడు వస్తాడు. రామః సుపుణ్యం ఇమం ఆశ్రమం సౌమిత్రి సహితః అతిథిః తంచ దృష్ట్వా వరాన్ లోకాన్ అక్షయ్యాంస్త్వం గమిష్యసి. రామచంద్రుడు లక్ష్మణుడితో ఇక్కడికి వస్తాడు. ఆయన శ్రీమన్నారాయణుడు. కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేసినా ఎవరికీ లభించని పరబ్రహ్మం ఆయన. ఆ పురుషోత్తముడు సోదర సమేతంగా రాగానే వారికి స్వాగతం పలుకు, సేవలు చెయ్యి, ఆ మహాత్ములకు అతిథి మర్యాదలు జరిపించు, ఆయన దర్శన భాగ్యం వల్ల నువ్వు అక్షయ లోకాలు పొందుతావు. అంటే ఇంకా నీవు వెళ్ళిన లోకం నుంచి నాశనం పొంది తిరిగి రావు. సాధారణంగా స్వర్గానికి వెళ్ళాక కొంతకాలం పోయాక మనం పుణ్యం క్షీణించగానే తిరిగి భూమికి వస్తాం. ఉదాహరణకు ఒక ఆయన గోదానం చేశాడు, ఈ గోదానం వల్ల 1000 సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. ఇప్పుడు ఈ గోదానం చేసిన పుణ్యం అంతా ఈ 1000 ఏళ్ళు స్వర్గంలో అనుభవించాడుగా సుఖాలు, దానివల్ల క్షీణించిపోయిందిట, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాంకులో డబ్బు ఉంది కదా అని లాగేస్తే ఏమైపోతుంది, టిప్పుకు అని ఏటీఎం కార్డు పెట్టి లాగేస్తే ఆ తర్వాత ఏటీఎం పోయి ఓటీఎం అనమాట, ఇంకేం ఉండదు అక్కడ. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వీడికి పుణ్యం క్షీణించగానే స్వర్గం నుంచి భూలోకంలో పడిపోతాడు. ఇంతే, గోవు దానం చేస్తే, ఒక గోవుని దానం చేస్తే 1000 సంవత్సరములు స్వర్గంలో సుఖంగా గడుపుతాడు. ఇంకా తర్వాత పుణ్యం లేదనుకోండి, అప్పుడు ఏమవుతాడు, తిరిగి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం క్షీణించగానే డామని భూలోకంలో పడతాడు తిరిగి. అలా వీడు ఏ ఏ పుణ్యాలు చేశాడో ఆ పుణ్యముల వల్ల స్వర్గంలో కొంతకాలం ఉండి ఆ తర్వాత వీడి తిరిగి వచ్చేస్తాడు. వేసా ఇచ్చారని మనం వెళ్ళిపోయి అమెరికాలో ఉంటామంటే కుదరదు. వెళ్ళగానే వాడు స్టాంపింగ్ వేస్తాడు 6 నెలలకి. 6 నెలలు కూడా ఉంటే మళ్ళీ 2వ సారి రానివాడు నా ఓటు అండి అయితే, ఎందుకని మాకు అక్కడ పిల్లలు లేరు కనుక. ఉపన్యాసానికి వెళ్ళి 2 నెలల కంటే ఎక్కువ ఉండవు, అందుకే మేము. మరీ 6-7 నెలలు ఉన్నారనుకోండి, ఎందుకు నువ్వు 6 నెలలో ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు చెప్పాలన్నమాట, ఏమండోయ్ ఇక్కడ నాకు ఒక కొడుకు ఉంది, కూతురు ఉంది, అందుకనే గురువు గారి యొక్క సేవ చేసుకోవడం మానేసి ఇక్కడికి వస్తున్నాం 6 నెలల పాటు. సెప్టెంబర్ 1st వీక్లో మళ్ళీ యాత్ర నిర్వహించడం కోసం ఆగస్టు 1 నెలాఖరికి మా గురువు గారు రమ్మన్నారని సూర్యబాబు గారు చెప్తే ఓహో పిల్లలు ఉన్నారా అయితే ఉండొచ్చు అంటారు 6 నెలలు. పిల్లలు లేకుండా మాత్రం 6 నెలలు ఉంటామంటే ఒప్పుకోరు వాళ్ళు. దిక్కుమంది వ్యవసాయం ఉంటేనే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నామే, అటువంటిది స్వర్గంలో పుణ్యం క్షీణించాక అక్కడేది కొండిస్తాడు, కిందకు తోపుతో వస్తాడు. అదే పాపమైతే నరకం నుంచి వచ్చేస్తాడు తిరిగి. అదే శబరికి ఏమన్నాడు గురువుగారు రామలక్ష్మణ కటాక్షం వల్ల, ఇక నువ్వు తిరిగి రావు, అక్షయముగా లోకాలను పొందుతావు, శాశ్వత లోకములు పొందుతావు. అలా మా గురువుగారు అనుగ్రహించినట్టే నువ్వు వచ్చావు, నీ అనుగ్రహం వల్ల నేను శాశ్వత కైవల్యం పొందుతాను. ఇంకా స్వామి ఇక్కడ నేను కొన్ని కందమూల పొలాలు తెచ్చాను, వివిధం వన్యం సంచితం పురుషర్షభ, రకరకాల పళ్ళు తీసుకొచ్చాను, ఇవి మధురములైన ఫలములు. మధురములైన ఫలములను ఎలా చెప్పింది ఆవిడ, ఇక్కడే చాలామందికి పెద్ద క్లాష్ అనమాట. కొంతమంది ఏమో వాళ్ళకి తోచినటువంటి కబుర్లు చెప్పేశారు, శబరిట రేగుపండు కోసిందట, పై రేగుపండుని ఎక్కడ చెప్పాడండి రామాయణంలో, లేదు ఏ పండుని చెప్పాలి అక్కడ, మధురమైన ఫలములు అని చెప్పారు. ఇక మన వాళ్ళకి శబరి తెచ్చిన ఎంగిలి రేగుపండ్లు తిన్నాడు రాముడు, పాప వీడు అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా పెట్టుకు చూసినట్టుగా, అక్కడ రేగుపండు లేవు ఇంకో పళ్ళు లేవు, అడవిలో ఫలములు. ఆవిడ మధుర ఫలములను ఎలా చెప్పిందంటే, ఆవిడ చెట్టు పళ్ళు తినేది కాబట్టి ఈ చెట్టుకి ఈ పండు తీగ ఉంటుందని ఊహించి తెచ్చింది. కాకపోతే పద్మపురాణంలో మాత్రం ఒక తమాషా శ్లోకం ఉన్నది. ఏమిటక్కడ పద్మపురాణంలో, ఆవిడ పళ్ళు గిల్లి ఓ ముక్క నోట్లో వేసుకుందిట, అదొక శ్లోకపాదంలో ఉంది. కొన్ని చోట్ల పద్మపురాణంలో అది కూడా లేదనుకోండి, దీని ప్రక్షిప్తం అన్నారు, పోని ప్రక్షిప్తం కాదు నిజంగా, అది నిక్షిప్తమే అందంగా చెప్పు. అప్పుడు కూడా అక్కడ ఎంగిలంలా ఆవిడ పండు తోడగానే వచ్చిన గిల్లు గిల్లి ఓ ముక్క నోట్లో వేసుకుందిట, ఈ పండు బాగుందనుకుని ఆ పండు గంపలో వేసిందనమాట, అది ఎంగిలి అంటారు. కాకపోతే భగవంతుడికి పెట్టేటప్పుడు అలా మన నోట్లో వేసుకోకుండా పెట్టాలి. ఆవిడ ఒక అమాయక భక్తురాలు కనుక అలా గిల్లింది. కొందరు పూర్వం బజార్కి వెళ్ళినప్పుడు బెండకాయలు కొనేటప్పుడు ఏం చేసేవారు తెలుసా, ఆ బెండకాయ చివర లేతగా ఉందో లేదో ఆ ముచ్చుకి వరకు కొట్టి వచ్చేవారు కొస, అది పటక్కను విరిగితే ఓహో బెండకాయ లేత అనేవారు. ఇప్పుడు నెత్తిలో తొట్టించుకుంటారు, అసలు బెండకాయ ముట్టుకోవడం ఎక్కడుంది, ఈ కరోనా వచ్చాక అసలు ఏ కూర ముట్టుకోవట్లేదు, కూరలు తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని కడిగి కడిగి కంగారు పెట్టేస్తున్నారు. ఆఖరికి ఇళ్లలోకి రాగానే భార్యామణులు భర్తల్ని కాళ్ళు చేతులు కడుక్కుంటావా లేదా, పిల్లల్ని ముద్దెట్టుకున్నవాడే దాంతో అంటున్నారు, అలా అనకపోతే వీడేళ్ళు ముద్దెట్టుకుంటాడు పిల్లలకి ఏమొస్తుందని వాళ్ళు భయం పడదు. కాబట్టి ఇప్పుడు అసలు కూరగాయలు ముట్టుకోవట్లేదు అనుకోండి. ఆఖరికి మా శిష్యులు నా మీద ప్రేమతో, గురువుగారు పళ్ళు కూడా మీరు తాకద్దు గంపలో వేయించండి, ఆ గంపలో ఉన్న పళ్ళు కడిగిన తర్వాత అప్పుడు తినండి అంటున్నారు. నాకేం అవ్వదన్నా నా మీద వాళ్ళకి వ్యక్తి వల్ల అలా అంటున్నారు. అందుకే పువ్వులు దగ్గరికి రానివ్వడం లేదు, దండ వెయ్యొద్దు అంటున్నారు అన్నమాట. పాపం మరి వాళ్ళ ప్రేమ నేను కాదంటే మరి అది అన్యాయమే కదా, వాళ్ళకి నా మీద అంత ప్రేమ, గురువుగారు ఇంకా 10 కాలాలు ఉండాలి, కొన్ని పురాణాలు చెప్పాలి. కాబట్టి ఆ రోజుల్లో ఎంగిలేమీ చేయలేదు, కొరికి పెట్టలేదు, అందులో పళ్ళు తవ్వుకోలేదు ఆవిడ, ఆ పళ్ళు తవ్వుకొని పడుతూ కొరికిందిట అక్కడ పెట్టిందిట అని పాపం ఆవిడకి లేనిపోని వంట కట్టకండి. ఆవిడ మధురములైన ఫలములు తెచ్చింది, ఈ మధుర ఫలాలు అంది, ఆ ఫలాలు తినమన్నది. రామచంద్రుడు కూడా ఆవిడ మీద ప్రేమతో స్వీకరించాడు. కానీ ఎందుకో కానీ మనకి మన పాత సినిమాల్లోలాగా అలాగే మరీ కళ్ళు తిరిగిపోతున్నట్టు రామ అని వణుక్కొస్తున్నామని ఒకడు నాకు చూపించి ఆవిడ కొరికి పెట్టిన పండు పెడితే అదో తృప్తి కదా మనకి. మన తృప్తి కోసం శబరికి అంత అన్యాయం చేయదు. పరమభక్తురాలండి ఆవిడ. ఆవిడ పెద్దావిడే కానీ చక్కని మధుర ఫలాలే పట్టుకొచ్చింది, ఆ ఫలాలే పెట్టింది. అందులో నాకు రామాయణం ఎన్నిసార్లు చదివినా ఎక్కడన్నా ఎంగిలి పండునే దొరుకుతుందేమో అని మీకోసం తెగతదేవాణ్ణి, రోజు దుర్భిణి పెట్టుతదేవాణ్ణి, మీకోసం కొత్త శ్లోకం రాసి పెడదాం అనిపించింది ఎవరికి నాకు. ఎంగిలి పండునే శ్లోకం నేనే రాసేసి వాల్మీకి బదులు పెట్టేద్దాం అన్నంత కోరిక వచ్చిందనమాట. అదంతా ఉట్టబద్ధం హాయిగా చక్కని పళ్ళే పట్టుకొచ్చింది. ఆ తర్వాత రాముడు అసలు పండు తిన్నాడని కూడా ఒక మాట రాయలేదండి రామ వాల్మీకి. ఇక్కడ రాముడికి వన్యమూలములు ఇచ్చింది, మధుర ఫలాలు అన్నారంతే. ఒక్క మనకి పద్మపురాణంలో మాత్రం రాముడు ఆమె ఇచ్చిన మధుర ఫలాలు తిని ఆవిడ్ని ఆశీర్వదించాడు అని ఉన్నది. అది రామాయణం కాదు, ఎందులో ఉంటుంది? పద్మపురాణం. అందులో రామాయణం చాలా బాగా ఉంటుంది. ఆ పురాణం కూడా వ్యాసుడు రాశాడు కాబట్టి ప్రమాణమే. కాబట్టి ఆవిడ మంచి పళ్ళు తెచ్చింది, గిల్లి కొంచెం నోట్లో వేసుకుంది, వాటిని రాముడికి ఇచ్చింది, రాముడు తిన్నాడు, సేకరించాడు. ఒక దాంట్లో కనబడింది, ఇంకో చోట్లో కనబడతాయి. ఇలా కొన్ని కొన్ని కథలు కొన్ని కొన్ని చోట్ల కనబడతాయి. ఇక ఏ పురాణములోనూ లేనివి ఉంటాయో ఆ కల్పిత కథల తోలికి మనం వెళ్ళక్కర్ల. ఉదాహరణకి ఏదో భూమిని పెళ్ళగించి పట్టుకెళ్ళి పుష్పకుమారులో పెట్టాడు రావణాసురుడు, సీతను పట్టుకోలేదని రాసే ఉన్నవి, అవి ఒట్టి కల్పితాలు అన్నమాట. ఇప్పుడు రామచంద్రుడు శబరితో, శబరి నీ గురించి నేను చాలా విన్నాను, నీ ప్రభావం గొప్పది, నీ గురువుల యొక్క మహత్వం గొప్పది, ఇదంతా కబంధుడి ద్వారా విన్నాను, పైగా నువ్వు మహాత్మురాలి అని విన్నాను, అందుకే నాకు మీ గురువుగారి యొక్క ఆశ్రమం చూడాలని, మీ గురువుగారి యొక్క వస్తువులు చూడాలని కోరిక కలుగుతున్నది, చూపించు అనగా, అప్పుడు శబరి ఆతిథ్యం పూర్తయ్యాక రామచంద్రుడిని తీసుకుని బయలుదేరిందనమాట. అంటే ఆయన పళ్ళు తిన్నాడని అక్కడ అర్థం. ఆతిథ్యం పూర్తయ్యాక అప్పుడు ఆయనతో రా తండ్రి అని తీసుకెళ్ళి తన గురువుగారి ఆశ్రమం చూపించింది. ఇది ఎంత మతంగ వనం! మతంగ మహర్షి ఇక్కడ తిరగడం వల్ల ఆయన పేరు మీదుగా దీన్ని మతంగ వనము అన్నారు. ఎప్పుడూ మా గురువుగారు పరమాత్మ ధ్యానంలోనే ఉండేవాడు. ఎప్పుడు ఆయనకి పరమాత్మ ధ్యానం తప్ప ఇంకోటి లేదు. ఎవరి మీద ఆయనకి క్రోధం ఉండేది కాదు, ఎవరి మీద ద్వేషం ఉండేది కాదు, నిత్యం భగవన్నామం చేస్తూ ఉండేవాడు. ఆయన జపం చేయటంతో ఈ అడవంతా మంత్రస్వభావంతో నిండిపోయింది. అంటే అడవిలో చెట్లకి మంత్రశక్తి వచ్చింది, పుట్టలకి మంత్రశక్తి వచ్చింది, ఆఖరికి జంతువులకు కూడా ఈ మంత్ర ప్రభావం సోకింది. అందుకే ఇక్కడున్న జంతువులు, చెట్లు, పుట్టలు అన్నీ సాధుస్వభావంతో ఉంటాయి. ఆయనకి క్రమంగా వయస్సు పెరిగింది, అందుకని నదులకు వెళ్ళి స్నానం చేయలేక ఇక్కడ గంగానదిని పిలిచి, గంగామాత నా కోసం ఈ సరోవరం అంతా నిండి ఉండు అంటే ఆవిడ తన గంగాజలాన్ని ఈ సరోవరంలో నింపింది. కాబట్టి ఇక్కడికి పేరుకి ఈ సరస్సు మతంగ సరస్సు, పంపా సరస్సు, కానీ ఇందులో ఉన్నవన్నీ గంగాజలాలే. గంగొచ్చి ఇందులో ప్రవహించింది, ఆకాశ మార్గంలో గంగొచ్చి అందులో పడిందిట. అప్పటి నుంచి గంగాజలంతో నిండింది. వేసవకాలంలో ఎండిపోతుంది కదా, అప్పుడు వర్షం కురవగానే ఆ అడుగున అంతర్లీనంగా ఉన్న గంగ దీంట్లో కలిసి ఎప్పటికీ అది గంగాజలంగానే ఉంటుందిట. అందుకే కొంతమందికి అనుమానం, ఏమంటే ఆ నీరు ఎండిపోతూ ఉంటుంది కదా మరి గంగ ఎలా వస్తుంది అని. ఎండిపోయినప్పటికీ ఆ గంగ అంతర్వాహినిగా అందులోనే ఉంటుంది. కాబట్టి పంపా సరస్సులో స్నానం చేయటం అంటే గంగా నదిలో స్నానం చేయటమే. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, దేవతల్ని పువ్వులతో పూజించేవాడు. చెట్ల దగ్గర ఉన్న పువ్వులన్నీ ఆయన చేతిలోకి వస్తూ ఉండేవిట. చేతిలోకి రాగానే ముసలాడైపోయినప్పుడు చేతులు వణుకుతూ ఉంటే ఆ వణుకుతున్న చేతులతో దేవుడి మీద పువ్వులు వేసేవాడు. అప్పుడు పువ్వులు చేతిలోంచి జారి పడిపోతూ ఉండేవి. మంత్రశక్తి, తపశ్శక్తి కలిగి ఉండి కూడా తన ముసలితనాన్ని మాత్రం దూరం చేసుకోవడానికి దాన్ని వాడలేదు ఆయన, గుర్తుపెట్టుకోండి. ఆయనకి మహాప్రభావం ఉంది కదా, పిలిస్తే గంగ పలుగుతోంది, పిలిస్తే చేతులకు పువ్వులు వస్తున్నాయి, కానీ ఒడుగుతున్న చేతులతోటే పువ్వులు వేసి దేవుడిని పూజించాడు తప్ప తన స్వార్థమునకు, తన శక్తికి వాడుకోలేదు ఆయన. ఆ తప ప్రభావం వల్ల ఇప్పటికీ కూడా ఈ ఆశ్రమం అంతా ధగధగధగ వెలిగిపోతూ ఉంటుంది. ఇంకోసారి ఆయనకి సప్త సముద్రంలో స్నానం చేయాలనిపించింది. వెంటనే పంపా సరస్సు పక్కనే ఓ సరస్సు ఏర్పాటు చేశాడు. అందులోకి 7 సముద్రముల నీళ్లు వచ్చి పడ్డాయి. ఆ 7 సముద్రముల నీళ్లు రావడం వల్ల దాన్ని సప్తసాగర తీర్థము అంటారు. సంకల్ప మాత్రంతో 7 సముద్రముల జలములను ఒక చోటకి తీసుకొచ్చి అందులో స్నానం చేసిన మహాగరుడు మా గురువు గారు. మా గురువులు ఇక్కడ స్నానం చేసిన తర్వాత తడి వస్త్రాలు తానే పిండుకుని ఆరేసేవాడు. ఆయన శరీర స్పర్శ వల్ల ఆ బట్టలు అలాగే ఉన్నాయట. ఏది గోడ లేదు, చెట్టు లేదు, ఒక ఇదే కాసేపు ఆయన యొక్క వస్త్రం అనుకుందాం. ఆ వస్త్రం అలా పైకి విసిరాడు ఆయన. ఇప్పుడు నేనే విసిరితే ఈ తుఫాలు ఏమైంది, కింద పడింది. కానీ ఆయన తపప్రభావంతో ఆయన పిడిచి విడిచి పెట్టినటువంటి పంచెలు కండువాలు ఆకాశంలో నిలబడి అలాగే ఉండిపోయాయి. ఇదిగో ఇప్పటికి కూడా అక్కడ ఉన్నాయట అని శబరి చూపించింది. శబరి చూపించే నాటికి అలాగే ఆకాశంలో ఏ తీగ లేకుండా కింద పడిపోకుండా ఆరిన బట్టలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అది మా గురువుగారి మహిమ. ఇంకా ఆయన కోసం ఈ చెరువులో తామర పువ్వులు, కలుగు పువ్వులు వస్తూ ఉండేవి. వాటితో ఆయన దేవతలను పూజించేవాడు. ఒకసారి ఆయన ఒక పువ్వు దేవుడి మీద వేస్తే ఆ పువ్వు ఎప్పుడూ వాడిపోయేది కాదు. ఎన్నాళ్ళైనా పువ్వు పువ్వు కిందే నవ్వుతూ ఉండేదట. పువ్వులు కొంతకాలం పోయాక వాడిపోతాయి కదా, అక్కడ వాడిపోయేవి కావన్నమాట. మనం గట్టిగా పొద్దున కోసిన పువ్వే సాయంత్రానికి పూజామందిరంలో కళకళలాడుతూ ఉండకుండా వాడిపోయి కనపడుతుంది. సాయంత్రం కోసిన పువ్వులు పొద్దునకి వాడిపోతూ ఉంటాయి. అక్కడ మాత్రం ఎప్పటికీ ఆ పువ్వులు నిత్య నూతన యవ్వనంతో సువాసనతో ఉంటాయి. ఎంత మహిమ కలిగినది అనగా రాముడు అన్న అన్ని చూశాడు. స్వయంగా చూచి ఆశ్చర్యమితి తత్వత, ఎంత ఆశ్చర్యం అన్నాడు. రాముడు ఆశ్చర్యం అన్నం ఏమిటి అంటే ఆ మహర్షి యొక్క తపస్సుని ఆయన కూడా ప్రశంసించడానికి ఆ మాట అన్నాడు. కానీ ఆయనకి తెలియదా తపశ్శక్తి ఎటువంటిదో, భగవచ్చక్తి ఎటువంటిదో. అయినా ఆశ్చర్యం అన్నాడు. ఆ తర్వాత శబరి, ఇక నేను నిన్ను అనుమతిస్తున్నాను అన్నాడు. పాప ఆవిడ, రామా ఎన్నాళ్ళు ఇక్కడున్నాను, నిన్ను చూడటం కోసమే ఉన్నాను. మా గురువుగారు చెప్పారు కాబట్టి నమ్మకంతో ఉన్నాను. నువ్వు నాకు గురుసేవ చేసావు. గురుసేవ వల్ల ఏమిటి ప్రయోజనం? మోక్షం. ఆ మోక్షం ఇచ్చేవాడు ఈ ఆశ్రమానికి వస్తాడు. అతనికి సేవ చేసి అతనికి ఆతిథ్యం ఇచ్చి ఫలములు పెట్టి అతని అనుగ్రహంతో నువ్వు వైకుంఠానికి వెళ్ళని మా గురువుగారు చెప్పారు. కాబట్టి నీ అనుగ్రహంతో నేను వైకుంఠానికి వెడతాను అనగానే సంతోషించాను. వెళ్ళిరా శుభ్రంగా అన్నాడు. గచ్చ కామం యథా సుఖం, నీవు ఎక్కడ బాగుందనుకుంటే అక్కడికి పో అన్నాడు. అంటే అక్కడ మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాలా, స్వర్గం ఏది బాగుంటే అక్కడికి వెళ్ళు. ఆవిడ అలాంటప్పుడు ఏ స్వర్గమో బాగుందో లేకపోతే ఇంకో లోకం బాగుంది అనొచ్చుక అనలేదు. వెంటనే ఆయన కళ్ళ ముందు ఆయనకు నమస్కరించి అక్కడ ధగధగా వెలుగుతున్న హోమాగ్నిలో దూకింది. చొరచొరచొరచొర ఆవిడ శరీరం కాలిపోయింది. కానీ రామానుగ్రహం వల్ల, తపశ్శక్తి వల్ల ఆవిడకి రవ్వంత బాధ కలగల. అందుకే మహర్షులు తమ శరీరమును అగ్నికి ఆహుతి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమీ కాలిపోతున్న బాధ ఉండదు. ఆనందంగా శరీరం దగ్ధం చేసుకుంది. ఆవిడ వెంటనే ఒక దివ్య రూపం ధరించింది, అద్భుతమైన రూపం ధరించింది, మెరుపు తీగలాంటి అందమైన రూపం ధరించింది. తన కాంతితో ఆ ప్రాంతమంతా ధగధగదలగలాడుతున్న కాంతితో నింపేసింది. సమాధి యోగ ప్రభావంతో పుణ్యాత్ములు, ఆమెకు గురువు అయిన మహర్షులు చేరిన అక్షయ లోకాలకు వెళ్ళిపోయింది. అంటే శాశ్వత పరంధామమునకు, వైకుంఠమునకు వెళ్ళిపోయింది ఆవిడ. ఈ విధంగా రాముడి కళ్ళ ముందు రామానుగ్రహంతో వెళ్ళింది ఆవిడ. ఎంత అదృష్టవంతురాలండి శబరి. అందుకే బోయనైనా కాకపోతే నీ రాయినైనా కాకపోతే నా రోజుల్లో పాటలు పాడుకునేవారు. శబరి అయితే ఎంత అదృష్టం అని కొందరు అన్నారు. లేక అహల్యలాగా రాయి అయినా బాగుండు అనుకున్నారు కొంతమంది. అది ఒక గుహుడిలాగా బోయవాడినైనా బాగుండు అనుకున్నారు కొంతమంది. ఆంజనేయుడిలాగా కోతి అయినా బాగుండు అనుకున్నారు కొంతమంది. మరికొంతమంది పోన్లే ఆ రోజుల్లో లేకపోయినా ఇప్పుడు పద్మాకర్ గారు ఎదురుకుండా కూర్చుని రాముడి కథ అయినా విన్నా చాలన్నారు. ఇది మాత్రం మాట్లాడుకుంటున్నారా? ఇది అక్షయ ఫలితం మీకు ఇచ్చి తీరుతుంది ఈ గురువాక్యం. అది నాకు రామాయణం మీద నమ్మకం ఉన్నది, వాల్మీకి మీద నమ్మకం ఉన్నది, ఈ పురాణముల మీద గాఢమైన విశ్వాసం ఉన్నది, ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. ఆనాటి వాళ్ళకి మీరేమీ తీసిపోరు, ఈనాడు మీరు కూడా పరమ భాగ్యవంతులు. అందుకే ఇలా ప్రత్యక్షంగానో లేక యూట్యూబ్లోనో పరోక్షంగానో ఈ రామాయణం వింటున్నారు. విన్న వాళ్ళందరూ తప్పక ఆనాడు శబరివలే ఉత్తమ గతులకి వెళ్ళి తీరుతారు. అంత గొప్పగా వినలేకపోయినా కొంతైనా విన్నవాడు కనీసం స్వర్గానికైనా వెడతారు. రాముడి కథ ఎంత దౌర్భాగ్యుడు చెప్పినా వినమన్నారు. ఎటువంటి వాడు రామ అన్నది రామశబ్దం, రామశబ్దమే రామనామం. రామకథ చెప్పేవాడితో సంబంధం లేకుండా ఆ కథలే గొప్పవన్నమాట. అందువల్ల తప్పక మీకు కూడా అక్షయ లోకాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. అందులో అదృష్టవంతులు ఇలా ఆశీర్వదించినప్పుడు రాగలుగుతారు, రోజు రాలేకపోయినా మీలాగా కనీసం ఆశీర్వచన సమయంలో రావడం అదృష్టం కదండి. మరి పూర్వజన్మ సుకృతం అది. ఇక్కడి నుంచి లక్ష్మణుడుతో కలిసి, చూశావా ఈ శబరి ఎంత అదృష్టవంతురాలో, మతంగ మహర్షి ఎంతటి మహానుభావుడో, ఇది ఇక్కడ సప్తసాగరం ఉన్నది, ఇందులో స్నానం చేసి పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు చేద్దాం అని వాళ్ళిద్దరూ అందులో స్నానం చేశారు, శ్రాద్ధ కర్మలు ఆచరించారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పక శ్రాద్ధ కర్మలు చేయాలి, అందులో సముద్రం వస్తే మరింత తప్పనిసరిగా చేయాలి. ఇది ఇక్కడ సప్తసాగరం, ఏడు సముద్రముల నీళ్ళు అక్కడ ఉన్నాయి. అందుకే స్నానము చేసి శ్రాద్ధ కర్మలు ఆచరించారు రాముడు లక్ష్మణుడు కూడా. అలాగే మీరు ఎవరన్నా రేపు ద్వారకు వస్తే తప్పక పితృకర్మలు ఆచరించండి, తండ్రి లేనివాడు నేను చెప్పేది. అటువంటి వాళ్ళు పిండ ప్రదానం చేసుకుంటే పరమశుభం అన్నారు. అదేంటో ఎవడో చెప్పాట, ఏడు సూతకం అంటే యాత్రకు వెళ్ళకూడదని. ద్వారకా నగరానికి సప్తమోక్షపురాలకి ఏడు సూతకంతో సంబంధం లేదు. ఏడు సూతకం ఇంకోటి సూతకం, ఏడు సూతకం అని చెప్పేసి ఇంట్లో తిండి మానేసేవా? పీకిదాకా శుభ్రంగా మైసూరు బజ్జి తింటున్నాగా, ఒక్క దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రమే ఎందుకు ఇది అంటే అది ఉట్టి మోసం. అసలు ఈ కాలంలోనే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతి, ద్వారక ఈ సప్తమోక్షపురాలు చూడాలి. ఇదో తిరుపతి లాంటి వాటి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయకూడదు, అలాగే గుళ్ళల్లో ప్రత్యేకమైన అభిషేకాలు అవి చేసుకోకూడదు తప్ప ఈ పిండ ప్రదానాల కార్యక్రమాలు, దివ్యమైనటువంటి ప్రాంతాలు ఇటువంటి చోటకి వెళ్ళాలి. అసలు గయా శ్రాద్ధాలకు వెళ్ళాలి, కనీసం స్నానం చెయ్యాలి, బదరీ వెళ్ళాలి, ఇవన్నీ ఈ కాలంలో చెయ్యాలి. అందుకనే కొన్నింటికి వెళ్ళొచ్చు, కొన్నింటికి వెళ్ళకూడదు అది తెలుసుకుని ఆయా కార్యక్రమం ఆచరిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మరి చిత్రకూట పర్వతం దగ్గరే కదా, ఇంకా తండ్రి పోయిన మాసికను తిరగకుండానే అక్కడ పిండ ప్రదానం చేశారు, గంగానదిలో స్నానం చేశారు వాళ్ళు, వీళ్ళు ఆశ్రమాలు చూశారు, మహాత్ముల్ని దర్శనం చేశారు రామలక్ష్మణులు. వీళ్ళు అందుకనే ఇక్కడ సప్తసాగరంలో స్నానం చేశారు. లక్ష్మణ ఇంకా మనం పంపా సరోవరం దగ్గరికి వెడదాం, వెళ్ళి సుగ్రీవుడిని చూద్దాం. సుగ్రీవుడు మన కోసం తహతహలాడుతున్నాడు, నేను సుగ్రీవ దర్శనానికి తహతహలాడుతున్నాను. సుగ్రీవుడికి ఈయన గురించి తెలియదు కదా, కానీ తహతహలాడుతున్నాడంటే నా సాయం ఆయనకు అవసరం అని చెప్పడం అన్నమాట. ఇలా అనుకుంటూ ముందుకెళ్ళారు. ఆ ప్రకృతి ఎంత బాగుందోనండి, అది ఋష్యమోకం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఋష్యములు అని కొన్ని జింకలు ఉంటాయి అక్కడ, జింకల్లా ఉన్న కొన్ని జంతువులు ఉండేవి, అవి తిరగడం వల్ల ఋష్యమోకము అని పేరు వచ్చింది. వీళ్ళు వెళుతూ ఉండగా ఆ ప్రకృతిని చూసినప్పుడల్లా రాముడికి సీత ఉంటే ఇటువంటిప్పుడు ఈ పంపా సరోవరాన్ని చూసి ఎంత ఆనందిస్తుంది. ఈ పంపా సరస్సులో వైడూర్యాల్లో ఉన్నాయి కదా మొక్కలు, వైడూర్యాల్లో ఉన్నాయి కదా కొన్ని పుష్పాలు అంటూ రాముడు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడితో అరణ్యకాండం పూర్తయింది. ఇక ఇక్కడి నుంచి కిష్కింధాకాండంలో అడుగుపెడుతుంది. కిష్కింధాకాండము కూడా ఇంచుమించుగా దీనికంటే ఇంకొక రెండు సర్కలు ఎక్కువ ఉంటాయి, శ్లోకములు పెద్ద ఎక్కువగా ఉండవు, కానీ అరణ్యకాండం సంపూర్ణమైనది. మనం అనుకున్నట్టుగా ఇప్పటివరకు మూడు కాండములు, బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండం పూర్తి చేశాం. ఇక్కడ నుంచి కిష్కింధాకాండలో గడుగు పెడతాం. కిష్కింధా అని ఆకారాంత స్త్రీలింగం అది, అందువల్లే కాండము చేరి కిష్కింధాకాండం అయ్యింది. అదే సుందర శబ్దం సుందరా కాదు కాబట్టి సుందరాకాండం కాదు, సుందరకాండం అది. ఈ శబ్దాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. నాకెందుకో తెలియదు కానీ మొదటి నుంచి ఈ శబ్దం దోషం వస్తే చెవులు కంపరం ఎత్తిపోతాయి. అలాగని మిమ్మల్ని తప్పట్టుకొని మీరు, ఎందుకంటే భక్తులు, భక్తులు ఎలా పలికినా పర్వాలేదు. సీతాయాహ పతయే నమః అనకుండా సీతాయాం పతయే నమః అన్న నేను పట్టించుకోలేను, కానీ సీతాయాహ పతయే నమః, సీతాదేవి యొక్క పతయే భర్తయైన రాముని కొరకు నమః అనాలి. అప్పుడప్పుడు కొంతమంది సీతాయాం పతయే నమః అన్నారు అనుకోండి, ఇంకా సీత బాధపడిపోతుంది, నా మనస్సు గజగజలాడుతుంది, కానీ ఏం చేయను, మీరు భక్తులు చెప్పడానికి మనస్సు అంగీకరించదు. అప్పుడప్పుడు తప్పదు మరి, కొంతమంది ప్రేమగా అన్నం పెట్టినప్పుడు వాళ్ళు ఆహార పదార్థాలు ఉప్పు ఎక్కిపోయినా పట్టించుకోకుండా తినడంలా. ఒకళ్ళు పాయసం పెట్టారు, అది పాయసం అంటే పాయసం ఎంత మధురమోనండి పాయసం చేసేవాడిని అన్నారు. మాట వరుసకు బెల్లం ముక్క లేదు అందులో, పంచదార లేదు, అది పాయసం ఉన్న మొహానికి గంజన్నంలాగా. కానీ ఏం చేస్తాం తల్లి, నీ మనస్సు మధురం, పాయసం మధురం అని తెలియాలి. తర్వాత ఆవిడ తిన్న తర్వాత ఆవిడకి భయం వేసింది, గురువుగారు అండి ఇందులో తీపి మర్చిపోయాను చెప్పలేదేమంటే ఏం చెప్పనమ్మా మరి. నువ్వు ప్రేమగా పెట్టావు అది. అలాగే ఒక్కొక్కడు పట్టుకొచ్చి మా దొడ్లో పళ్ళు అండి అని పట్టుకొచ్చాడు ఒక అరటిపండు. మా ఇది అరటిపండు తినలేను, కుండిపోయినట్టు ఉంటుంది, కొన్ని ఏమో గడ్డగట్టేస్తాయి, మా దొడ్లో పండు తినండి అంటాడు వాడు. వాడి మీద ప్రేమతో తినాలి. రాముడు అలా తిన్నాడు, రాముడు మహాత్ముడు, కానీ రాముడు తిన్నాడని నేను తింటే నా డైజెషన్ పవర్ నాకు సహకరించట్లా, నేను రాముడిని కదే పెద్ద గొడవ, మానవ మాత్రుణ్ణి. అవునా? ఇక్కడి నుంచి సీత అన్వేషణ కోసం సౌమిత్రుడితో వెడుతూ, ఇదిగో ఈ పంప ఎంత బాగున్నది, ఈ పంప దగ్గర సీతతో కలిసి తిరిగితే ఎంత బాగుండు, ఇక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి, ఈ పచ్చిక బయళ్ళ మీద ఈ లానుల మీద సీతతో కూర్చుంటే ఎంత బాగుండు, ఈ వసంత ఋతువులో ఉన్న లక్షణాలన్నీ ఈ చెట్ల దగ్గర కనపడుతున్నాయి, ఆహా ఇటువంటిప్పుడు ఈ పువ్వులు సీతకిస్తే ఎంత సంతోషిస్తుంది లక్ష్మణ, ఇక్కడ కోయిలు కూస్తోంది, అటువంటిప్పుడు కోకిల యొక్క శబ్దం సీతతో కలిసి వింటే బాగుంటుంది, ఇలా వర్ణించుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఇదివరకు ఈ ప్రకృతి నాకు ఎంతో ఇష్టం, నేను పరవశించి ఈ ప్రకృతిలో కూర్చునేవాడిని, కానీ ఇప్పుడు సీత లేకపోవటం వల్ల ఈ ప్రకృతి నన్నేమీ ఆకర్షించటం లేదు. సీత ఉంటే ఈ ప్రకృతి సౌందర్యం బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు వికృతిలో ఉంది ఇది. కానీ ఇప్పుడు నాకు ఒక శుభచిహ్నం కూడా కనపడుతోంది. ఒకప్పుడు సీతతో ఉన్నప్పుడు నేను కాకి ఆకాశంలో ఎగురుతూ కావ్ కావ్ అంది. ఆకాశంలో కాకి ఎగరడం అశుభ సూచకం, భార్యాభర్తలకు వియోగం కలుగుతుందట. భార్యాభర్త కూర్చుని ఉండగా వాళ్ళ నెత్తి మీద కాకి 10 సార్లు కావు కావు అని అటు ఇటు ఎగురుతూ తిరిగిందనుకోండి, అప్పుడు భార్యాభర్తలు కొంతకాలం విడిపోతారు. కానీ ఇప్పుడు ఆ కాకి చెట్టు మీద చేరి కావు కావు అంటుంది. ఇది శుభ సూచకం, అంటే జానకి నాకు దక్కుతుంది అన్నాడు రాముడు. రాముడికి శాస్త్రాలు బాగా తెలుసు కనుక. తాం వినా సవిహంగో యక్షి ప్రణదితస్తదా వాయస పాదపగత ప్రహృష్టమభినర్దతి. దీన్ని బట్టి మనకి రాముడు చెప్పింది ఎక్కడి నుంచి చెప్పాడు, స్వప్నాధ్యాయము, శకున శాస్త్రం, బృహస్పతి రాసిన వాటిలోవి చదివాడు ఆయన, అవి చెప్పాడు. మీరు ఇక్కడ మళ్ళీ రాముడిని విష్ణువుగా వర్ణించకూడదు కాసేపు. రాముడు ఇప్పుడు మహారాజు, మహారాజు గారికి ఎలా తెలుసు, చదువుకున్నాడు, శాస్త్రాలన్నీ చదివాడు. అందులో బృహస్పతి ఏం చెప్పాడో తెలిసిన, శకున శాస్త్రం అని ఒకటి ఉన్నది, భార్యాభర్తలిద్దరూ ఒక చోట కూర్చున్నారు, అప్పుడు నెత్తి మీద కాకి అటు ఇటు ఎగురుతూ కావు కావు నరిచిందనుకోండి, అప్పుడు భార్యాభర్తలు కొంతకాలం విడిపోతారట. అదే భర్త భార్య ఒక చోట కూర్చున్నప్పుడు చెట్టు మీద కూర్చుని కాకి వాడికే చూసి కావు కావు అందనుకోండి, ఈ మొగుడు పిల్లలు విడిపోయిన వాడు కలుస్తారు. ఇప్పుడు ఈ కాకి ఆ చెట్టు మీద కూర్చుని నాకేసి చూసి కావు కావు అంటుంది. కాబట్టి తప్పనిసరిగా సీత తిరిగి నాకు దక్కుతుంది, మేము కలుసుకుంటాం, ఇది శుభ సూచకం. ఇంకా ఈ చెట్టు మీద పుష్పించినటువంటి చెట్టు మీద, బాగా పువ్వులతో ఉన్న చెట్టు మీద కొన్ని పక్షులు అందంగా అరుస్తున్నాయి, మనోహరంగా అరుస్తున్నాయి. ఈ అరుపుల వల్ల కూడా మనకి ఏదో శుభం జరగబోతున్నది. ఇక ఇక్కడున్న తిలక పుష్పాలు కూడా కిందకి రాలుతున్నాయి మన మీదకి, ఇవి కూడా శుభమే. సీత శీఘ్రకాలంలో లభిస్తుంది, కానీ లభించేదాకా మానసికమైన వేదన మాత్రం పొమ్మంటే పోదగదా అని సౌమిత్రుతో వర్ణిస్తూ, పెద్ద కోదండములు ధరించిన వాళ్ళు, పెద్ద పెద్ద కత్తులు ధరించినటువంటి వాళ్ళు ముందుకు వెడుతూ ఉన్నారు. ఇక్కడ విచిత్రాడు తెలుసా, రాముడు ఇంత వర్ణిస్తున్నాడు కదా, చెట్టు మీద పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు మన మీద రాలుతున్నాయి, ఇక్కడ కాకి అరుస్తుంది, ఇక్కడ పంపా సరస్సు ఉంది, ఇందులో తామర పువ్వులు ఉన్నాయి, లేకపోతే ఇందులో కలువ పువ్వులు ఉన్నాయి, ఇంత వర్ణిస్తూ ఉంటే లక్ష్మణుడు ఊండు ఆండు. రాముడు అవన్నీ చూసుకుంటూ ఉంటే ఈయన కూడా ఎంజాయ్ చేయొచ్చుగా, ఓహో భలే ఉందనొచ్చుగా అండల్లా. ఏ మరిపాటులో ఉన్న రాముడి మీదకి ఎవరూ రాకుండా ఉండడానికి ఆయన జాగరూకుడై కాపలాకి వస్తున్నాడు. సేవకుడి యొక్క డ్యూటీ అలా ఉండాలి. మీకు చిన్న విషయం చెప్పాలి క్లుప్తంగా. పూర్వం ఒక మహారాజు గారికి ఒక కాపలవాడు ఉండేవాడు. వాడు రాజుగారి అంతఃపురం దగ్గర రాత్రి అంతా కాపలా కాసి పొద్దున్నే వెళ్ళిపోవాలి. ఎందుకని రాత్రి కాపలా కాస్తుంటారు కదా, రాజుగారు లోపల నిద్రపోతాడు గాఢంగా. అందువల్ల ఒక కాపలవాడికి ఉద్యోగం ఇచ్చాడు ఆయన. కాపలవాడు కాపలా కాశాడు. తెల్లవారు లేవగానే రాజుగారి దగ్గరికి వెళ్ళివాడు. రాజుగారు లేవగానే, మహారాజా మహారాజా, నాకు రాత్రి మంచి కల వచ్చింది, నాకు తెల్లారుజామున వచ్చిన కల గ్యారంటీగా నిజమవుతుంది, మన రాజ్యం మీదకి తూర్పు నుంచి దండయాత్రకు వస్తున్నారు కొంతమంది, నేను చెప్పింది కొట్టిపారేయకండి, మీరు కావాలంటే సైనికుల్ని పంపండి అన్నాడు. వెంటనే రాజుగారు తెల్లబోయి కొంతమంది రహస్య సైనికుల్ని పంపితే నిజంగానే శత్రురాజు దండయాత్రకు వస్తున్నారు, ఈ శత్రు సైనికుల మీద వీళ్ళు పడి వాళ్ళని చెత్త కొట్టేసి వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. వెంటనే రాజుగారు సభ ఏర్పాటు చేశాడు. ఈ కాపలవాణ్ణి పిలిచాడు, వాడికి 1000 బంగారు నాణాలు ఇచ్చి నీ ఉద్యోగం ఊహిష్టింగ్ పో అన్నాడు. ఇదేంటో 1000 బంగారు నాణాలు ఇచ్చి నాకు ఊహిష్టింగ్ అంటాడు, పైగా మహారాజా మీకు ఎంత ఉపకారం చేశాను, నాకు వచ్చిన కళ నిజమైందే లేదా అంటే అందుకే రా నీకు ఊహిష్టింగ్ అన్నాడే. నీ డ్యూటీ ఏమిటి, రాత్రిపూట నాకు కాపలా కాయటం, కాపలా సమయంలో నువ్వు నిద్రపోకుండా కల వస్తుందా, కాపలా టైంలో నిద్రపోయిన వాడు నువ్వు డ్యూటీ వాడు ఏమిటి, నీ కళ నిజమవచ్చదు వేరే విషయం, కానీ నీకు మాత్రం పోస్టింగ్ లేదు ఊస్టింగ్ అన్నాడు. అంటే కాపలవాడు ఎప్పుడు కూడా కళ్ళ కనకూడదు, వాడి కళ్ళు నిజమవుతాయని అవునా. అలాగే ఉపన్యాసానికి వచ్చిన వాడు మీరు కూర్చి ఎందుకు ఇచ్చాం, చక్కగా కూర్చుని కంఫర్ట్గా పురాణం వినమని కానీ వెనకాతలకు వచ్చిన అనడానికే అప్పుడు అది డ్యూటీయా, కాబట్టి ఎవడి పని వాడు చేయాలి. ఇప్పుడు లక్ష్మణుడు సేవకుడు, రాముడు చెప్పినట్టే అబ్బో సరస్సు బాగుంది ఇక్కడ పళ్ళు బాగున్నాయి అనుకుంటే ఎలాగా, ఆయన రాముడికి సేవ చేస్తానని మాటిచ్చాడు కనుకే రాముడిని 1000 కళ్ళతో చూస్తూ అటునుంచి అన్నీ చూస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, నిరీక్షమాణ సహసా మహాత్మ తం మత్త మాతంగ విలాసగామి గచ్చంతమవ్యగ్రమనా మహాత్మ స లక్ష్మణో రాఘవం అప్రమత్త రరక్ష ధర్మేణ బలేన చేయవ. అప్రమత్తుడై ఏ సౌందర్యములకు దేనికి లొంగకుండా 1000 కళ్ళతో, నిజంగా ఆయన 1000 కళ్ళు కలిగిన వాడు, ఎందుకంటే 1000 పడగలున్న ఆదిశేషుడు, ఒక పడగకి 2 కళ్ళు కదా, నిజం చెప్పాలంటే 2000 కళ్ళతో జాగరూకుడి రాముడిని చూస్తున్నాడు, చెప్పకుండా అప్రమత్తుడే చూస్తున్నాడట, రాముడిని రక్షిస్తున్నాడు, అది రాజనీతి. రాఘవుణ్ణి ఎప్పటికప్పుడు నీకేం పర్వాలేదు అని ధైర్యం చెబుతూ జాగ్రత్తగా చూసుకుంటూ పెడుతున్నాడు. నిజానికి రాముడికి అవసరం ఉంటుందా అనేది పక్కన పెట్టండి, కానీ సేవకుడు సేవకుడే కదా, వాడు చేయవలసిన పని ఆయన చేస్తున్నాడు. సరిగ్గా రాముడిని రక్షిస్తూ అటు ఇటు చూస్తూ రాముడి కబుర్లు వింటున్నా విన్నట్టే చూస్తూ అలాగే వినకుండా ఉండకుండా ఉంటూ, అంటే వినాలి వినకూడదు, చూడాలి చూడకూడదు, ఎంత జాగ్రత్తగా ఉంటూ ఉండగా ఆ సమయంలో దూరంగా ఉన్న ఋష్యమోక పర్వతం మీద ఒక ఆయన వేళం చూశాడు. ఈ అన్నదమ్ములిద్దరు ఠీవిగా ఆయుధాలు పుచ్చుకుని వస్తూ ఉంటే సుగ్రీవుడు వానరోత్తముడు చూశాడు, వణికిపోయాడు ఆయన, నిశ్చేష్టుడైపోయాడు, చిచేష్ట కించిత్ భయంతో చేష్టలుడి ఉండిపోయాడు. అందులో మాంచి మదించిన ఏనుగుల గంభీరంగా నడుస్తున్నటువంటి వాడు మహాప్రభావశాలి అయినటువంటి ఆ సుగ్రీవుడు రామలక్ష్మణులు చూసి, నిజానికి సుగ్రీవుడే సామాన్యుడు కదా, ఆయన కూడా మత్తమాతంగంలో ఉన్నాడు, తెలివైన వాడే, అయినప్పటికీ ఒక క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు, వణికిపోయాడు. ఆ ప్రాంతమంతా మతంగాశ్రమం, ఆ ఋష్యముఖ పర్వతం మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఒకప్పుడు, అక్కడికి వాలి అడుగు పెట్టలేడు. అవేంటో తర్వాత తెలుస్తుంది అనుకోండి మనకి, అది నిజానికి ఆయనకి భద్రత కలిగిన ప్రదేశమే. అయినా రామలక్ష్మణులు చూచి భయపడి అటు ఇటు ఆశ్రమంలోకి పరిగెత్తాడు. సుగ్రీవుడికి ఎందుకు అనుమానం వచ్చింది, ఆ ఇద్దరు వాలి పక్షం వాళ్ళేమో అని అనుమానం వచ్చింది, అందుకే శంకించాడు, అటు ఇటు నిలకడ లేకుండా పరిగెత్తాడు. సహచరులారా మిత్రులారా అని తన నలుగురు అనుచరుణ్ణి పిలిచాడు, మంత్రుడు నలుగురిని. ఈ ప్రదేశం ఎటువంటిది, మానవ మాత్రుడు అడుగు పెట్టలేని ప్రదేశం, అటువంటి దుర్గమ ప్రదేశంలోకి ఇద్దరు వీరులు అడుగు పెట్టారు. వాళ్ళిద్దరూ చూడడానికి వానరుల్లాగే ఉన్నారు. ఏతౌ వనమిదం దుర్గం వాలి ప్రణిహితౌ ధ్రువం ఛద్మనాచీరవసనౌ ప్రచరంతా విహాగతౌ. ఈ ఇద్దరు మారు వేషం వేసుకున్న వాళ్ళలా అనిపిస్తున్నారు, అసలు రూపాన్ని విడిచి ఏదో మారు వేషం వేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం తపస్సుల వలె కనపడుతున్నారు, కానీ వీళ్ళు తపస్సులు కాదు, వాలి పంపగా వచ్చిన గూఢచారులు అయి ఉంటారు. అందుకే తాపస్సుల వేషం వేసుకుని కూడా చేతిలో ధనుస్సులు బాణాలు కత్తులు ధరించారు. మహావీరులు వీళ్ళు, మానవ మాత్రుడు రాలేని ఈ స్థలానికి వచ్చారు. అనగానే మంత్రులకి కంగారు వచ్చింది, ఎక్సెప్ట్ హనుమంతుడు, మిగతా వాళ్ళంతా అటు ఇటు పరిగెత్తేశారు. వాళ్ళు చెట్టు మేంచి చెట్టు మీదకి అక్కడి నుంచి ఇక్కడికి ఢూమ్ ఢూమ్ దూకి పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మృగాలు, అడవి పిల్లులు ఉన్నాయి మార్జాలాలు అక్కడ, అవి శార్దూలములు వణికి పారిపోతున్నాయట. వీళ్ళ దెబ్బకి పులులు తొడుస్తున్నాయి, వీళ్ళేమో ఈ మనుషులకి తొడుస్తున్నారు. సమస్త క్రూర జంతువులు పారిపోతున్నాయట, అడవి పిల్లులు పెద్ద పెద్ద సింహాలు కూడా ఉన్నాయన్నారు అక్కడ. వాటిని భయపెడుతూ, భయపెట్టడం అంటే కావాలని భయపెట్టడం లే, పైగా కేవలం వీళ్ళు కంగారు పడి దూకుతూ ఉంటే వీళ్ళని చూసి దడిసెగు పారిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎంత బలవంతులు ఆలోచించండి. మరి ఇలా అందరూ పారిపోతూ కంగారు పడుతూ మొత్తం అందరూ సుగ్రీవుడి దగ్గరికి రాగానే సుగ్రీవుడితో హనుమంతుడు వాలి గురించి భయపడుతున్నాడు సుగ్రీవుడు అని గ్రహించి మెల్లిగా దగ్గరకు వచ్చి ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు, ఓ సుగ్రీవ, ఓ వానర వీరులారా, మీరెందుకు కంగారు పడతారు? మీరందరూ ఇప్పుడు ఈ క్షణంలో భయపడే సంఘటన ఇక్కడ ఏం జరగడంలా. మనం ఉన్న పర్వతం ఋష్యమోక పర్వతం. ఈ పర్వతం మీదకి వాలి అడుగు పెట్టలేడు. మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః నేహ న ఇహ. ఈ పదం ఎందుకు చదువుతున్నానో తెలుసా మీకు? మామూలుగా నేను అర్థం చెప్పేయచ్చు. ఈ మధ్యన ఒక ఆయన వాళ్ళ అమ్మాయికి నేహ అని పేరెట్టాడు. ఇది ఎక్కడయ్యా, ఇదేంటి దిక్మాల పేరు అన్నాను నేను. రామాయణంలో ఉందండి, స నేహ వాలి దుష్టాత్మ అన్నాడు ఆయన. నేను మళ్ళీ నవ్వుకుని, రామాయణంలో నేహ అనే పేరుందా, ఏది చూపించన్నాను. ఈ శ్లోకమే చూపించాడు, ఈ 16వ శ్లోకంలో స నేహ వాలి దుష్టాత్మ. ఏమయ్యా అక్కడ నేహ అంటే అర్థం ఏమిటి? ఇహ అంటే ఇక్కడ, న ఇహ నేహ అవుతుంది గుణసంధి అవునా. అంటే ఇక్కడ లేడు, ఇక్కడ వాలి రాడు, దాని అర్థం అది. వాలి ఇక్కడికి రాడని ఉంటే నీ కూతురికి పేరు పెడతాడేటి? ఇది పేరెట్టిది? అంటే ఇక అక్కడ ఏముందో చూసుకోడు అనమాట. ఏదో అక్కడ నేహం ఉంది. ఇంకొక ఆయన దొరికాడు ఈ మధ్యన. ఆయన రక్షో గణేశ్వరాయ నమః అని చదవడం మొదలెట్టాడు. రక్షో గణేశ్వరాయ నమః, రక్షో గణేశ్వరాయ నమః అంటే మా తమ్ముడికి అనుమానం వచ్చి రక్షో గణేశ్వరాయ నమః ఏంటంటే గణేశ్వరుడు అండి అన్నాడు. మా తమ్ముడికి అనుమానం వచ్చి మా రత్నాకర్ అన్నవాడు వైజాగ్వాడు వెంటనే నన్ను అడిగాడు, ఒరే నాయన, రక్షో గణేశ్వరుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? రక్ష అంటే రాక్షసుడు, రక్షోగణం అంటే రాక్షసుల గుంపు, రాక్షసుల గుంపుకు ఈశ్వరుడు అంటే రాక్షసరాజు అని అర్థం. రక్షో గణేశ్వరుడు, రక్షో గణేశ్వరాయ నమః అంటే రాక్షసరాజు గారికి దండం. అంటే మరి మా వాడు ఎవడో మంత్రం చదువుతూ పైగా ఇది సుందరకాండలో ఉందన్నాడు అంటే సుందరకాండలో ఏమనుంది? తవరక్షో గణేశ్వర అంటే ఓ రాక్షసరాజా రావణ అని చెబుతున్నాడు అక్కడ. రావణాసురుడికి సంబోధన అది. అది పుచ్చుకుని నువ్వు మంత్రం కింద జపం చేస్తే అప్పుడు రావణాసురుడు వచ్చి నేను ఎత్తువేది కూర్చుని నిన్ను సీతను ఎత్తుకుపోయినట్టుగా, రావణాసురుడు సీత ఎత్తుకుపోయినట్టుగా వీడు ఇంకెవడో ఎత్తుకుపోతాడు అక్కడ. కాబట్టి రాముడు వచ్చేదాకా బతికాడు వాడు. వీడు రావణాసురుడు అంత శక్తివంతుడు కాదు కాబట్టి సీతలాగే పక్కావాడు వెళ్ళాన్ని ఎత్తుకుపోతే వాడు వచ్చి ఒక్క డొక్కలో బోటు పొడుస్తాడు, ఇక్కడే చచ్చిపోతాడు. కాబట్టి ఏమిటి పిచ్చవేషాలు కాబట్టి కొంచెం తెలుసుకోమనండి. ఇలాంటి ఇటువంటి కొంచెం బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ విషయం చెబితే కాస్త భాష విషయంలో జాగ్రత్త వహిస్తారు. రక్షో గణేశాయ నమః అంటే చివరికి రాక్షసరాజు వచ్చి రావణాసురుడు నీ తపస్సుకు మెచ్చుకుని నేనే లంకాధిపతిని, నాకున్న సమస్త గుణములు నీకు ఇచ్చుతున్నానంటాడు. రావణాసురుడు గుణాలన్నీ వీడికి వస్తాయి, శక్తి రాదు గుణాలు వస్తాయి. అప్పుడు ఏమవుతాడో మీకు నేను చెప్పక్కర్లా. అలాగే నేహ అని పేరు పెట్టినట్టు లేకపోతేను స్నేహలాగా, స్నేహ ఏమి నేహ స్నేహము అనే శబ్దం నెయ్యము అవుతుంది తెలుగులో. కాబట్టి ఈ పేర్లు ఎవరైనా పెడితే కొంచెం జాగ్రత్త పడండి, వాటిని ఇప్పుడైనా మార్చుకోండి, పలికేటప్పుడైనా జాగ్రత్తగా పలకండి. కొన్ని పేర్లు ఎప్పుడూ కలిసి రావు. నేను చాలాసార్లు చెప్పాను, మీరు కొంపలు ముంచుతాయి, అనవసరమైన శబ్దాలు ఎందుకు ఇవి చెప్పండి. అలాగే ఆ యోయో ఈ యు అనే నక్షత్రాలు ఉంటాయి, ఆ నక్షత్రాలకున్న అక్షరములతో పేరు పెట్టకూడదురా తండ్రి అని చెప్పి అలసిపోతున్నాను నేను. ఆ అక్షరములతో పేర్లు ఉండవు అసలు, కొన్ని పేర్లు అసలు పొరపాటును కూడా ఉండవు. యకారంభును ఊవోలును తెలుగు మాటలకు మొదట ఉండవు. కాబట్టి ఊ ఓతో ఏం పేరు పెడతావు నువ్వు? అసలు ఊ అనే అక్షరంతో పేరేం ఉండదు. సంస్కృతంలో ఓ అనే అక్షరంతో ఓడ్రు ఓడల్యం తప్ప ఉండదు. ఆల్లో ఓ కానీ ఈ ఏరాల వాళ్ళలో ఓ ఉండదు. దాంతో మీ పిల్లాడికి పేరేం పెడతావు నువ్వు? అందుకని పిచ్చి పేర్లు పెడతాడు చివరికి వాడు, దాంతో పిల్లలు పాడైపోతారు. ఆ అక్షరములు బీజ అక్షరములు. అంటే ఉదాహరణకు అనురాధ నక్షత్రంలో ఒకడు పుట్టాడు, నా నీ ను నే అనే అక్షరములను బీజములుగా తీసుకుని అనురాధ మొదటి పాదంలో పుట్టినవాడికి నాతో పేరు పెట్టమంటే నాగార్జునని పేరు పెట్టవారు కదా అక్కడ, ఓం నామ్ అని పలికి ఆ నా పలికి అప్పుడు వాడికి ఇంకేదన్నా పేరు పెట్టుకో, అంతేగాని నాతో పేరు పెట్టుకోమని కాదు. ఇంకా నా అంటే పర్వాలేదు, ఏ నారదో నారాయణో నాగార్జునో ఇంకో తీగార్జునో దొరుకుతుంది. కానీ యు ఏమిటి డీడ్యూడోడే, ఆ డీడ్యూడోడేకి పేరు లేక డీడిక్కిన్ రాణి అని పేరెట్టాడు కూతురికి. అది వద్దని డీడిక్ డిగ్రీ ఇక్కడ కొట్టం మొదలెట్టింది. టో అనే అక్షరంతో పేరు ఏం దొరుకుతుంది, టోపీరాణ్ అని పేరు పెట్టారు. నిజంగా జరిగింది ఇది, అందుకే చెప్తున్నాను నేను. టోపీరాణ్ అని పెట్టారు, అందరికీ టోపీ వేసింది, ఈ మధ్య జైల్లో కూర్చుంది. కాబట్టి టోపీరాణ్ అని పేరు పెట్టకండి, ఓం టోమ్ అని ఆ తర్వాత వేరే పేరు పెట్టమని. అక్కడ అక్షరం ఉచ్చరించి చెవిలో పేరు పెట్టమన్నారు తప్ప ఈ అక్షరములతో పేర్లు పెట్టడం నిషిద్ధం. కాబట్టి దాని గురించి ఆలోచించండి. యావత్ సంస్కృత భాషలో తెలుగు భాషలో ఉండవు కనుక నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంకో తెలుగు భాషలోంచో లేకపోతే ఇంకో భాషలోంచో లేకపోతే అమెరికన్ లాంగ్వేజ్లోంచో పేర్లు పెడితే దానివల్ల నీ పిల్లలకి ఏం లాభం అండి దానివల్ల? అందుకని సి అని అక్షరం లేదు, స్వీటీ టోపీ ఏటి బోటీ అని పేరు పెడితే చివరికి ఏమవుతుందో తెలియటం లేదు. వాడు పిచ్చి పెరిగింది, జ్యోతిషం కాదు. ఎందుకంటే సంస్కృతము రాని భాష మీద పట్టు లేనటువంటి జ్యోతిష పండితుల వల్ల జ్యోతిష్ శాస్త్రానికి చెడ్డ పేరు వస్తుంది. జ్యోతిషం గొప్ప శాస్త్రం, అది వేదాల్లో ఒక భాగం. ఈ పనికి మళ్ళీ వాళ్ళు కొంతమంది దాన్ని పాడు చేస్తున్నారు. అలా అన్నానని ఏమన్నా అనుకున్నా ఐ డోంట్ కేర్, ఎందుకంటే విన్న చెప్పకపోతే అలాగ, నేను చెప్పకపోతే అలాగ. కాబట్టి వాటిని విడిచిపెట్టండి పక్కన. కాబట్టి ఇక్కడ నేహ అంటే ఇక్కడ రాడు, నా ఇహ ఇక్కడ ఉండడు, వాలి ఇక్కడికి రాలేడు, మతంగ మహర్షి శాపం వల్ల ఈ కొండ మీదకి రాడు. ఇప్పుడు ప్రస్తుతం చెప్పంగానే తర్వాత ఆ శాపం గురించి మీకు తెలుస్తుంది. ఈ కిష్కింధాకాండలో ఆ కథ వస్తుంది అన్నమాట. వాలిని మతంగుడు శపించాడు. అప్పటి నుంచి ఈ ఋష్యమోక పర్వతం మీదకి వాలి మాత్రం అడుగు పెట్టడు. కాబట్టి ఇది రక్షిత ప్రదేశం. రక్షిత ప్రదేశంలో సురక్షితంగా ఉంటూ ఇద్దరు మానవుల్ని చూచి కంగారు పడుతున్నావు, నువ్వు రాజువి అయినా నీ కోతి బుద్ధి పోవటంలా, ఇంత మాట అన్నాడండో ఆయన. ఈయన వాడు రాజుగారిని అన్నట్టే సీతాదేవి కూడా నీ కోతి బుద్ధి ప్రకటిస్తున్నావు అంది ఈయన్ని ఒకసారి. అహో శాఖామృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ, నీ శాఖామృగ లక్షణం అంటే కోతి బుద్ధిని సుగ్రీవ మహారాజా ప్రదర్శిస్తున్నావు. మామూలు కోతుల్లో అటు ఇటు పరిగెత్తకూడదు నువ్వు. బుద్ధి, విజ్ఞానం, ఇంగితం ఉపయోగించాలి. బుద్ధి అంటే అలా పై పైన చూసి కనిపెట్టేదాన్ని బుద్ధి అంటారు, సామాన్యమైన తెలివితేటలు. కానీ విజ్ఞానం అంటే బాగా ఆలోచించి చేసే పనికి సంబంధించిన తెలివితేటలు. నువ్వు ఆలోచించు, నీ ఇంగితాన్ని ఉపయోగించు. అనగా ఒక వ్యక్తి యొక్క ముఖాన్ని చూసి అభిప్రాయం తెలుసుకోవచ్చు మనం. వారిని మనం చూడలేదు, మాట్లాడలేదు, ఎందుకు కంగారు పడిపోతాం? అనగానే నాయన వాయుసుత, నేను అంత తెలివి తక్కువగా పరిగెడుతున్నాను అనుకున్నావా? నా భయం నాది, ఏళ్ల తరబడి వాలి దెబ్బకి ప్రపంచమంతా తిరిగి తిరిగి కుదేలు అయిపోయి ఉన్నాను. అందుకని కుదేలు అయిపోవడం వల్ల కుందేళ్ళు చూసినా భయంగా ఉంది నాకు. ఆ ఇద్దరు ఆజానుబాహువులు, ధనుర్బాణాలు ధరించారు, ఇంద్రుడిలా పరాక్రమంతో ఉన్నారు, మంచి ఖడ్గాలు, పొడవైన తలతల విరిసిపోతున్న ఖడ్గాలు ధరించారు, అందుకని భయపడుతున్నాను. నువ్వన్నట్టు ఈ కొండ మీదకి వాలి రాలేడు, కానీ వాలి మనుషులు రావచ్చు. వాలికి శాపం ఉన్నది కానీ వాలి యొక్క అనుయాయులకి శాపం లేదు. అందుకే వాలి తాను ఈ కొండెక్కలేక నన్ను చంపడానికి వీళ్ళని పంపాడేమో అని నా భయం. వాళ్ళిద్దరూ పురుషోత్తములు అంటే చెప్పకుండానే వాళ్ళు మహాత్ముని కనిపెట్టాడు. ఇటువంటి వాళ్ళు వాలి పంపగా వచ్చారేమో. శత్రువులు ఎప్పుడూ మారు వేషాల్లో వస్తారు. శత్రువు ఇంకో శత్రువు బతికుంటే వాడు బతికున్నంత వరకు వాడి మీద ఏదో ఒక ప్రయోగం చేసి వాడిని చంపడానికే ప్రయత్నిస్తాడు. వాలికి నేనంటే కష్ట, అందుకే నన్ను చంపడానికి వాడని పంపాడు. నీకు అంతగా తెలుసుకోవాలనిపిస్తే నా కోసం ఉపకారం చెయ్యి, ఓ సామాన్య మానవ వేషంలో అక్కడికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు. నువ్వు ఎలాగో ఇంగితజ్ఞుడివి కదా, ఇది తెప్పడం కూడా కొంచెం. ఇందాక ఇంగితం అన్నాడు కదా, అందుకని ఇంగితానాం ప్రకార ఇష్ట అంటే వాళ్ళ ముఖాలు అవి చూసి నీ ఇంగితం ప్రదర్శించి వాళ్ళని ప్రశంసలతో ముంచెత్తు. ఎప్పుడు ఎదుటివాడిని మన వేపుకు లాక్కోవాలంటే ముందు పొగడాలి. రాగానే నీ మొహం తగలయ్యా అంటే వాడు ఎక్కడ మన పనిచేస్తాడు? అందుకని వారిని పొగడాలి, వారిని సంతోషపెట్టాలి, మన ప్రవర్తనతో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనాలి. ఈ పని చాలామంది చేస్తారండి, కొత్తలో వస్తారు. కొత్తలో గురువుగారు మీ అంత గొప్పవాళ్ళేనని వస్తారు, నాలుగు రోజుల తర్వాత ఇంట్లో చేరాక ఇంక గురువుగారు బరువు అవుతారు మళ్ళీ. ఈ టెక్నిక్ కొందరు వాడతారే, అలా నువ్వు కూడా వాడు. వాళ్ళ ఆంతర్యం కనిపెట్టు, వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసుకో. అనగానే తథాస్తు అని ఆంజనేయుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ వానర రూపంతో వెడితే వాళ్ళకి అనుమానం రావచ్చు, అందుకని వెంటనే ఏం చేశాడనమాట, భిక్షు రూపంతతో భేజే శటబుద్ధితయా కపి, కపి రూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ. వానర రూపం విడిచిపెట్టాడు, వానర రూపం విడిచిపెట్టి భిక్షుకు రూపం ధరించాడు. భిక్షుకుడు అంటే సన్యాసుల్లో బ్రహ్మచారి అని ఒక దీక్ష ఉంటుందే, ఆ దీక్ష అనమాట. పూర్తి సన్యాసి అనకూడదు, బ్రహ్మచారి రూపంలో బ్రహ్మచారి అనే ఒక దీక్ష ఉందండి. మొదట్లో సన్యాసానికి ముందు బ్రహ్మచర్య దీక్షిస్తారు. ఆ కాలంలో భిక్షాటంతో బతుకుతారన్నమాట. ఒక్క ఇంటికి మాత్రమే వెళ్ళి భిక్షాందేహి అనాలి, అవతల వాళ్ళు వేసిన ఆహారం తినాలి. ఆహారం వేస్తున్నప్పుడు వాళ్ళు అవతల వాళ్ళు నమస్కరిస్తే మాత్రం తినకూడదట. వాళ్ళు బ్రహ్మచారి భిక్షాందేహి అన్నాడు. అప్పుడు మీరు వాడికి అన్నం వేశారు, వేసి నమస్కారం అన్నావా, ఈ అన్నం పారేయాలట. బ్రహ్మచారి నమస్కారం చేసిన వాడు అన్నం తినకూడదు. ఎన్ని నియమాలు అనుకుంటున్నారు ఇవన్నీ? అసలు ఇప్పుడు ఆ నియమాలు పాటిస్తే మన వాళ్ళు చెప్పు నీళ్ళలో దూకి తెచ్చిపోతారు. అసలు ఏది భరించలేకపోతుంది వాడు. మన ఎవరు సన్యాసం ఎవరు ఇంకోడో తెలియడం లేదవునా? అలాంటి నియమ నిష్ఠలు పఠించే మహానుభావులు కొందరు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశంలో ఉందనుకోండి. నువ్వు వెళ్ళనగానే ఈయన అటువంటి భిక్షు రూపం ధరించాడు, కపిరూపం విడిచిపెట్టాడు. విడిచిపెట్టి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఇక్కడే చాలామందికి అనుమానం, ఒక భిక్షుకుడు గృహస్థాశ్రమంలో వాళ్ళకి నమస్కరించవచ్చా? ఆ మహానుభావుల ముఖం చూడగానే ఈయన మారువేషంలో వచ్చాను, నేను భిక్షుకుడు అనే విషయం మరిచిపోయి చూచి చూడగానే నమస్కారం చేసేశాడు. ఒక వ్యక్తిలో గొప్పతనం ఉంటే మనం మనల్ని మర్చిపోయి నమస్కరిస్తాం. ఆ నమస్కారం పొందే శక్తి అతనిలో ఉందని గ్రహకరిపెట్టండి. ఇంకా అక్కడ నియమాలు లేవు. దీనికి ఉదాహరణే ఏమిటి? కాశీఖండం. కాశీలో అదే భీమేశ్వర పురాణంలో కూడా రాశాడు అనుకోండి, అమ్మవారు 50 ఏళ్ల స్త్రీ రూపంలో వ్యాసుడిని అన్నానికి రమ్మని పిలిచింది. వ్యాసుడు బ్రహ్మచర్య దీక్షతో ఉన్న మహాత్ముడు, తపశ్శాలి, ఋషి, అన్ని లక్షణాలు ఉన్నవాడు. ఆవిడ చూస్తే ఇంట్లో ఉండే గృహస్థ ఆశ్రమంలో ఉన్న గృహిణి. కానీ వెళ్ళగానే రెండు చేతులు జోడించి నమస్కరించాట. అక్కడ రాశాడండి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో, డాయబోయి అప్పుడాయమ్మ ఎవ్వరో, ఏమి కులము అది ఎరుగకయును, ఏ జొహారు నిడితి హృదయంబనే రుచు ఎదిరి ప్రభవంబునే అర్పరింప. దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే నేను రెండు చేతులు జోడించి ఆవిడకి నమస్కరించాను. ఎందుకు నమస్కరించాను? నా హృదయం చెప్పింది. ఆవిడ కులము మతము అడక్కు, ఆవిడ మహాశక్తివంతురాలు, ఆదిశక్తి అని నా మనస్సే చెప్పేసింది. మనస్సుకి తెలిసిపోతుంది. మన మనస్సులో అవతల వ్యక్తి మహాత్ముడు అనిపించినప్పుడు ఇకప్పుడు మన మర్యాదలు మర్చిపోయి దండం పెడతాం. అందుకే ఒక్కొక్కసారి సన్యాసులు కూడా వచ్చి నమస్కరిస్తూ ఉంటారు మనకి. అంటే మనలో ఉన్న శక్తి వాళ్ళని ఆకర్షించింది. కాబట్టి రాముడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను చూడగానే ఋషులు దండం పెట్టారు. ఆంజనేయుడు అలాగే నమస్కారం చేశాడు. నమస్కరించి వారితో సంభాషణ మొదలుపెట్టాడు. అద్భుతమైనది ఈ సంభాషణ. హరి ఓం తత్సత్.